ఈనాడు ఉన్న పరిస్థితులు కొంచెం బాధాకరమైనటువంటి పరిస్థితులు. వర్షం కురిసినా ప్రమాదమే, నీళ్లు కావాలి అంటాం, నీళ్ళు ఎక్కువ అయితే కష్టం, నిప్పుతో ఇంకా ఎక్కువ కష్టాలు రాబోతున్నాయి, బాంబు బ్లాస్ట్లు అవి ఇంకా చాలా ఎక్కువ కాబోతున్నాయి. ఇచ్చట ఎంత మీరు సాయి యొక్క శరణంలో ఉంటారో మీకు మీ కుటుంబానికి అంత సేఫ్టీ. ప్రమాదం ముంచుకొస్తుంది, కానీ సాయి అనుగ్రహం ఉంటే ఎలా రక్షింపబడతాం అనేది మీకు అందరికీ అనుభవం ఉంది కనుక దాని గురించి నేను మాట్లాడటం లేదు. సాయి యొక్క ఆశీర్వాదాలని, సాయి యొక్క అనుగ్రహాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో అన్నది కొంచెం మనం చాలా అసలు పద్ధతిలో లేవు. అంటే శక్తి అయితే ఉన్నది, ఆ శక్తిని ఉపయోగించుకోవటం లేదు. అది నేను సాయి చరిత్రే చెప్తుంది, కానీ ఆ సాయి చరిత్రని మనం ఆ దృష్టికోణంతో చదవటం లేదు. ఏంటి అక్కడ సాయి షిరిడీలో ఉన్నప్పుడు మీకు తెలిసి ఉంటుంది, ఎప్పుడు కూడా ఆయన ద్వారకా మాయిలోనే కూర్చుని ఉండేవాడు కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాలకి వెళ్తూ ఉండేవాడు. ఇది తెలుసు కదా మీకు. ఆ గ్రామాలలో పిల్లలు లేని వాళ్ళకి, వాళ్ళకి సాయి వాళ్ళ ఇంటికి రావటం వల్ల వాళ్ళ కోరికలు తీరాయి అన్నది కూడా మీకు తెలుసు కదా. సాయి ఏం చెప్పాడు, నాకు నా విగ్రహానికి, నాకు నా ఫోటోకి తేడా లేదు. అంటే ఇప్పుడు సాయి ఎవరింటికి వెళ్తే, అంటే సాయి విగ్రహం ఎవరింటికి వెళ్తే ఎవరు వచ్చినట్టు, సాయియే వచ్చినట్టు అనేటటువంటి మీ భావన బట్టి రిజల్ట్స్ వస్తాయి. విగ్రహం ఏదో వచ్చిందిలే అని విగ్రహం వచ్చినా కూడా సాయి ఇంటికి వస్తే మీరు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తే సాయియే వస్తాడు. యద్భావం తద్భవతి అన్నది ఫార్ములా, మన భావం ఎలా ఉన్నది అని. ఇప్పుడు సాయిని నేను మీ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పింది అందుకు, మీ ఇంటికి ప్రొటెక్షన్ కోసం. సాయిని మనమే ఉద్ధరించాం, సాయి మన ఇంటికి వచ్చాడంటే మీకు రక్షణ వస్తుంది. ఎలా రక్షిస్తాడో అన్నది మనకి తెలియదు కనుక సాయిని తెచ్చుకోవాలి. మనకి తెలియదు ఎలా చేయాలో ఏం చేయాలో. అంతే ఇంటింటికి సాయి వెళ్ళటమే కాదు, ఈ సాయి ఆంధ్రప్రదేశే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి వస్తూ ఉండాలి, మొదలెట్టాలి. కానీ మనం చేసేటటువంటి తప్పేంటి, సాయి శరీరంలో ఉన్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు ప్రతి గురువారము కూడా పల్లకి ఉత్సవం జరిగేది. అంటే పల్లకి ఉత్సవం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగేది, మీరందరూ శిరిడి వెళ్ళిన వాళ్ళే కదా. ఇందులో మీరు శిరిడి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది వెళ్ళారు కదా, నువ్వు వెళ్ళలేదమ్మా, ఇంకా త్వరలో వెళ్దు కానీ. అంచేత అక్కడ ద్వారకామాయి నుంచి చావిడి ఎంత దూరం ఉంది, 4 అడుగులు అవునా కదా. అక్కడికి వెళ్ళేవాడు ఆ 4 అడుగులే. కానీ ఆ 4 అడుగులతో ఈనాడు సాయి వామనావతారాన్ని తలపింపజేస్తున్నాడు. ఇప్పుడు సాయి ఎక్కడున్నాడు, ప్రతి ఊళ్ళో ఉన్నాడు, వేసింది అక్కడ ఆయన 4 అడుగులే. అంచేత మనము సాయిని ఒక గుడికి మాత్రమే చుట్టూ తిప్పేసి మేము పల్లకి ఉత్సవం చేసుకుందాం అంటే ఎట్ట, మనం ఏం చేయాలి, ఇంకా సాయిని తీసుకెళ్ళాలి బయటికి. ఆయన జీవితంలో చేసిన పని ఈ మందిరాలు ఆయన పనిగా మారాలి. మీరు అది మనసులో గుర్తుంచుకుంటే మీకు అర్థమైపోతుంది ఏం చేయాలో. సాయి టెంపుల్ ఉంది అంటే ద్వారకామాయి ఉన్నట్టు, ఇంకా సాయి ద్వారకామాయిలోనే కూర్చుని ఉండేవాడు కాదు కదా, లండివనానికి వెళ్ళేవాడు, రహటాకి వెళ్ళేవాడు, పక్కపక్క ఊళ్ళకి వెళ్ళేవాడు కదా. అప్పుడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితులు అంతే, అప్పుడు కార్లు లేవు, ఏమీ లేవు. అప్పుడు అసలు సాయి కూడా ఉంటే ఎవడో తెలియదు, ఎవడు రమ్మంటాడు కదా. ఇప్పుడు సాయి అంటే అందరికీ తెలుసు, మరి సాయి ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న సాయి. మీరు విగ్రహం అనుకుంటే ఆయన కదలలేడు, విగ్రహం కాకపోతే ఆయన కదలటానికి రెడీగా ఉన్నాడు. ఆయన యొక్క ఉత్సవ విగ్రహాన్ని మీరు ఇంటింటికి తీసుకెళ్ళమని చెప్తున్నాను నేను. ఎందుకు తీసుకెళ్ళమని చెప్తున్నాను కూడా అర్థమైంది కదా, ఆయన విగ్రహం మీ ఇంటికి వస్తే సాయి వచ్చినట్టే. ఇంతకీ సాయి వస్తే మేమేం చేయగలమండి, సాయి ఎవరింటికి వెళ్ళేవాడు? డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడా? బీదరింటికి కూడా వెళ్ళేవాడా? అంతేనా? లేని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కాదా? అంతే కదా కదా. అంచేత ఆయన వెళ్ళాడు అంటే అది ఆయన తాలూకు ఇళ్ళే కదా, లేకపోతే మీరు తీసుకెళ్లారు కనుక సాయి వెళ్ళాడా? మీరు తీసుకెళ్లారు కనుక సాయి ఆ ఇంటికి వెళ్తాడా? లేకపోతే సాయికి ఆ ఇంటికి వెళ్ళాలి అని ఉంది కనుక మీరు వెళ్తున్నారా? కదా. అంచేత ఆయన వెళ్ళాలనుకుంటే వెళ్ళగలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం నిర్ణయించక్కర్లే. మనం తీసుకెళ్దాం అనుకుంటాం, వస్తే ఆయన నిర్ణయం, రాకపోతే ఆయన నిర్ణయం లేదు. అంచేత మనం నిర్ణయించుకోవాలి ఎక్కడ తీసుకెళ్ళాలో. మనం నిర్ణయించుకోక్కర్లే, మనం చెప్పేస్తాం తీసుకెళ్తాం సాయి అని. ఆయనకి ఇష్టం అవుతే, లేకపోతే అంచేత మీరు నిర్ణయించుకోకండి. ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్ళొచ్చా, అక్కడ తీసుకెళ్ళకూడదా, ఇక్కడికి వెళ్ళొచ్చా, అక్కడ రాకూడదా, సాయి మా ఇంటికి తీసుకొస్తే ఎక్కడ కూర్చోపెడతాం, మీకెందుకు అది? అది సాయి చూసుకుంటాడు ఎక్కడ కూర్చుంటాడు. మరి మేము తీసుకెళ్ళకపోతే ఆయనకి తగిన మర్యాదలు దొరక్కకపోతే అంటే నువ్వు అది చేసేది మర్యాదలే. అహంకారాలు పోవాలి, ఆత్మవిస్మృతి. అది కనుక మీరు చేసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు గాభరా పడుకోకండి, సాయిని ఎక్కడ కూర్చోబెడతాం, ఆ ఇంటికి ఎలా తీసుకెళ్తాం. తీసుకెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు ఆయనకి మర్యాద చేస్తారు చేయరు ఎవరు చూసుకోవాలి? అది కర్రలు పెట్టి కొట్టడానికి వస్తే సాయిని ఎవరు రక్షించారు? సాయి చరిత్ర చదివారు కదా, ఆయన కొట్టేద్దామని వచ్చారు కొంతమంది, ఆయన ఎవరు రక్షించారు? సాయిని ఎవరు రక్షించారు? కథ చదివి కదా. అంతేత సాయి ఎక్కడికి వచ్చినప్పుడు మనసు మార్చాల్సిన బాధ్యత ఎవరిది? మరి మీకెందుకమ్మా? నేను చెప్పిన ఉదాహరణలు అర్థమవుతున్నాయి. ఎందుకంటే మీకు చాలా మందిలో మనం చేస్తున్నాము అది పోతే తప్ప ఆయన చేయలేడు. నువ్వు చేస్తున్నావు అంటే ఆయనకి ఇష్ట ప్రకారం నువ్వు చేయలేవు. నీ తెలివితేటలు ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడో నీకేం తెలుస్తుంది ఆయన ఎక్కడికి వెళ్ళాలని. అంచేత ఎవరు పిలిచినా, ఎవరు ఎలాంటి వాళ్ళైనా మళ్ళీ అడుగుతాం మీ ఇంటికి సాయం తీసుకొస్తాం. ఎందుకంటే అది పద్ధతి కనుక. వాళ్ళు ఒప్పుకున్నాక ఇంకా మీరు గాభరా పడాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ వాళ్ళు మీరు సాయికి ఇది చేయాలండి, మీరు సాయికి రత్న ఖచ్చిత సింహాసనం వేయాలండి, నల్ల ఆవు పాలే ఇవ్వాలి ఆయనకి, అది మనం చెప్పకూడదు కదా. వాళ్ళు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ. దుర్యోధనుడు కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు రాజాధిరాజు. ఎవరింటికి వెళ్ళాడు తెలుసా? విదురుడి ఇంటికి వెళ్ళాడు. అతి సాధారణమైనటువంటి వ్యక్తికి ఇంటి అంటే విదురుడు గాభరపడిపోయాడు. రాజాధిరాజు ఇంటికి వచ్చినటువంటి అప్పటికి కృష్ణుడు ఇంకా స్థాయి మీకు తెలుసు కదా, చక్రవర్తుల కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి సాధారణ మానవుడి ఇంటికి వెళ్ళేసరికి ఆయన గాభరా పడిపోయి అరటి పండు పెట్టబోయి అరటి పక్క పెట్టి పండు ఏమో కింద పడేసాడు. గాభరా చేతుల కళ్ళు ఉణుకుతాయి కదా, భయపడిపోయి. భక్తుడే కానీ ఏం పెట్టాడు? పక్క పెట్టాడు, రైట్ అన్నాడు. అంతేత సాయికి మీ మర్యాదలు కాదు కావాల్సింది, మీ భావం, మీ హృదయం. ఎందుకు ఇప్పుడు ఇది ఇంతగా పని కట్టుకుని వచ్చి చెప్తున్నాను అంటే, ఇంకా సాయిని మీరు చాలామంది ఇళ్ళకి తీసుకెళ్ళండి. ఆయన ఓ విశ్వరూపం దాల్చి ఈ పురుషోత్తం పట్టణంలో ఉన్నటువంటి సాయి అందరింటికి వెళ్ళటం మొదలెట్టాలి. వాళ్ళకి మీరు చెప్పాలి సాయి అనుగ్రహిస్తాడు తప్ప సాయి వస్తే మీ కష్టాలు రావు, ఉన్న కష్టాలు పోతాయి. నాకు చాలామంది అన్నారు మేము సాయిని తీసుకొస్తే మాకు కష్టాలు వస్తాయి. నాకు అర్థం కాదు అసలు మనుషులు బుర్రలు ఎలా పనిచేస్తాయో. మీ సాయి మీ ఇంటికి వస్తే మీ కష్టాలు వస్తాయా? మరి మీకేమర్థమైంది సాయి గురించి మీరు చెప్పాలి అది మనుషులకి. ఒకళ్ళు అన్నారు ఎత్తండి మరి దేవాలయంలో ఉండవలసిన సాయి మా ఇంట్లోకి ఎలా, మీ ఇంట్లో కాదయ్యా బాబు, మీ హృదయంలోకి రావాలి ఆయన అసలు, నీ ఇంట్లోకే కాదు అంటూ ఉంటే నా ఇంట్లోకి తీసుకొస్తానికి ఎట్లా అంటే ముందు ఇంట్లోకి వస్తే కదా హృదయంలోకి వస్తాడు. లేదండి నా హృదయంలో ఉన్నాడు అంటే మరి నువ్వు తెచ్చుకోవాలిగా. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు నా హృదయంలో చిరంజీవి ఉన్నాడని ఊరుకోవటం లేదు కదా. వాళ్ళ ఇంటి నిండా చిరంజీవి పోస్టర్సే, వాళ్ళ హెయిర్ స్టైల్ చిరంజీవి స్టైలే, వాళ్ళ ఇంట్లో ఉన్న పాటలన్నీ చిరంజీవి పాటలే. అంటే మరి హృదయంలో నీకు ఇష్టం ఉంటే బయట కనిపిస్తోంది కదా. కాదండి నా హృదయంలో ఉన్నాడు, నేను పైకి చెప్పను అంటే లేడని అర్థం, నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు. పాయింట్ అర్థమవుతుంది కదా. ఇది చేశాక మీకు బాగా అర్థమవుతుంది ఏంటి అంటే, సాయి భజనల యొక్క వాతావరణాన్ని మార్చగలిగేటటువంటి శక్తి మనం ఎక్కడో ఒక చోట కూర్చొని చేస్తే ఇప్పుడున్నటువంటి వాతావరణ కాలుష్యాన్ని అది నివారింపలేదు. మన శక్తి సరిపోదు ఒక చోట కూర్చొని చేస్తే. మరి ఏం చేయాలన్నప్పుడు 10 మంది 10 చోట్ల చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని అది అర్థమవుతుంది కదా. అంచేత అందరూ సాయి గుడికి వచ్చి సాయి గుడిలోనే భజన చేసుకోవాలి అంటే అసలు అందరూ వస్తే ఊరంతా అసలు ఇక్కడ జాగా ఉండదు. అసలు పెద్ద పాయింట్ అది. కానీ ప్రతి పేటలోనూ కూడా మన సాయి వెళ్ళి వారం వారం భజన చేయించాడు అనుకో, 7 రోజుల పాటు మన చిలకలూరు పేటలో 7 చోట్ల చేసేటప్పుడు ఏమవుతుంది? పాయింట్ అర్థమవుతుంది కదా. సాయి భజన యొక్క, సాయి నామం యొక్క శక్తి మీకు తెలిసి ఉన్నప్పుడు మీరు అదే ఆర్గనైజ్ చేయండి. మొట్టమొదటి మీకు ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటటువంటి వాళ్ళ భక్తులకి ఇళ్ళు ఉంటాయి కదా, ఆ ఇంట్లో అరేంజ్ చేసుకోండి. మీ ఇంటికి సాయి వస్తాడు, అది మీకు చాలా అనుగ్రహం కదా. సరే, ఏ రోజు మీ ఇంటికి సాయి వస్తున్నాడో అదే రోజు ఇంకో ఊళ్ళో వాళ్ళు పిలిచారనుకోండి సాయిని, మరి అట్లా ఇప్పుడు ఇబ్బంది కదా. సాయి ఒక విగ్రహంలోనే ఉన్నాడా, మరి అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడికి ఇలా వెళ్తాడు, అక్కడికి ఇంకో రూపంలో వెళ్తాడు, ఫోటోలోను దేనిలో ఎలాగో అలా. 10 చోట్లకు వెళ్ళాలనుకోండి అదే రోజు, వెళ్ళొస్తా వెళ్ళకూడదా సాయి? వెళ్ళండి, అలాగా విస్తరించండి. మీరు సాయిని ఇంటింటికి దేశం అంతటా మీరు తీసుకువెళ్ళి అది జరిగితే వాతావరణం వస్తుంది. షిరిడీలో కొంతమంది కూర్చొని భజనలు చేయటం వల్ల 60 ఏళ్ళు వాళ్ళు చేస్తే ఇప్పుడు సాయి మందిరాలంతా ఎక్కడికి వచ్చేసాయి? ప్రపంచం అంతా వచ్చాయి. కానీ ఆ సాయి మందిరాలు, ప్రతి మందిరము షిరిడీ అనేది మీకు అర్థమవ్వాలి. షిరిడీలోనే సాయి ఉన్నాడు అనుకుంటేట, సాయి ప్రతి ఫోటో కూడా సాయియే. ఇంటింటికి తీసుకెళ్ళండి. అది మనం మామూలుగా ఓ ఎలక్షన్స్కి దానికి ఓ మామూలు వ్యక్తి ప్రచారానికి మీరు అంత తిరుగుతారా? సాయి కోసం మీరు తిరగలేరా? తిరిగితే ఏమైపోతారు మీరు? అసలు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? ఇప్పుడు మీరు ఎవడైనా క్యాండిడేట్కి ప్రచారానికి వెళ్తే మీకు డబ్బు ఓడిస్తాడు ప్రచారానికి? మీరు పెట్టుకుంటారా? క్యాండిడేట్ ఇస్తాడా? మరి ఆ మాత్రం సాయి చేయలేడా మీకు? మరి ఇస్తే కదండి వెళ్తావు, నువ్వు వెళ్తే కదా ఇస్తాడు. డబ్బు ఇచ్చేసాక నువ్వు ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, అప్పుడు క్యాండిడేట్ ఏం చేస్తాడు? మనం ఆ తప్పు చేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళాలి. ఎలాగ ప్లాన్ చేసుకోండి అమ్మా. అది గాభరా పడిపోయి ఏం చేసేయాలి మాస్టరు? నేను చెప్పాను కదా, నాకు వీలున్నప్పుడల్లా వస్తూ ఉంటాను నేను. ఇటువైపు నుంచి ఇటు వేటపాలెం అటు వెళ్తూ ఉంటే నేను ఖచ్చితంగా ఇక్కడికి గ్యారంటీగా వచ్చి మాతో మాట్లాడి వెళ్తాను. కానీ మీరు ఒక నాకు ట్రావెలర్ లాగా ఈ నెల సాయి వెళ్ళే ఇళ్ళు, ఈ నెల సాయి వెళ్ళే ఊళ్ళు, ఊళ్ళకి వెళ్ళండి, ఇళ్ళకి వెళ్ళండి, కొంచెం అది ప్రచారంలోకి తీసుకురండి. మీ అందరినీ నేను అడిగేది అది, ఒక పూజారో లేకపోతే ఒక వ్యక్తో కాదు, మన సాయి ఇది. మీరు కూడా అందులో మా ఇంటికి తీసుకెళ్తాం, మా ఊరికి తీసుకెళ్తాం. పెళ్ళి అది జరుగుతుంది, సాయి పెళ్ళికి రావచ్చా ఆశీర్వదించడానికి? తీసుకెళ్ళండి సాయిని, మన పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళండి, మేళ తాళాలతో తీసుకెళ్ళండి పెళ్ళిళ్ళకి. మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే సాయిని పిలుస్తారా పిలవకూడదా? వస్తే ఇష్టమే కదా, మరి అదేదో చూపించండి ఆ ఇష్టాన్ని. మీ ఇంట్లో ఫంక్షన్స్ మీరు చేసేసుకుని సాయికి దండం పెట్టడం కాదు, ఆ ఫంక్షన్కి సాయిని పిలవండి. పెట్టండి ఇక్కడ సహస్ర సాయి విగ్రహాలు, 1000 చోట్లకి వెళ్తూ ఉంటాడు రోజు. అప్పుడు ఇప్పుడు రాబోయే, ఇది ఎందుకు ఇంతగా నేను చెప్తున్నా అంటే, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ బాంబు బ్లాస్ట్ అవుతుందో తెలియదు, ఎక్కడ వరదలు వస్తాయో తెలియదు, ఎక్కడ నిప్పంటుకుంటుందో తెలియదు, ఎక్కడెక్కడ సాయి అడుగు పడుతుందో అది పవిత్రం అవుతుంది అన్న నమ్మకం ఉంది కదా మీకు. దేశ సేవ కోసం చేయండి. ప్రకృతి వైపరీత్యాలను తగ్గిన బాగుంది మాస్టారు అంటే కుదరదమ్మా, కష్టపడాలి. మేము చెప్పామండి ఎవడూ రాలేదు, ముందు మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీ పెళ్ళిళ్ళకి పిలవండి, మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి పిలవండి, ఏం జరిగినా సాయిని కూడా పిలవండి. మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉంటే పెద్దల్ని పిలుస్తాం కదా, సాయిని కూడా పిలవండి, వస్తాడు గ్యారంటీగా. అసలు సాయి రాంది ఎప్పుడు ఉన్నది ఎప్పుడు అక్కడే మనకి చూడటానికి తీసుకురావాలి. మాకు అర్థమైపోయిందండి మన హృదయంలో ఉన్నాడు, మేము పిలవండి. మరి అలా అవుతే అట్ట, తల్లిదండ్రులు అందరూ హృదయంలోనే ఉన్నారు, అందరు మనస్సుల్లో. తల్లిదండ్రులను పిలుస్తామా పిలవమా? ఫంక్షన్కి లేదండి, మా ఇంట్లో మా హృదయంలో ఉన్నాడండి, మేము ఇంటికి పిలవము, వృద్ధాశ్రమానికి పంపించేస్తాం, మా హృదయంలో ఉన్నాడు కదా. సాయిని దేవాలయాలలో మనం బంధించేశాము. పాయింట్ అర్థమవుతుందా? ఆయన అసలు ఆయన వచ్చింది ఎందుకు ఇక్కడికి? ఊరంతటా తిరగట సాయి ఎప్పుడు ద్వారకా మాయలో కూర్చుని ఉండేవాడు కాదు, వెళ్తూ ఉండేవాడు, నిండికి వెళ్తూ ఉండాడు, అక్కడికి వెళ్తూ ఉండాడు. ఇలాగా ఈ దేవాలయం నుంచి సాయి అన్ని చోట్లకి వెళ్ళాలి. రెండోది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇంతమా మంచునిస్తూ. రెండోది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సాయి భక్తులు అయినంత మాత్రాన మనకి రక్షణ వచ్చేసింది అనుకోకండి. సాయి మీద మీకు ప్రేమ ఉంటేనే రక్షణ వస్తుంది. తేడా అర్థమైంది. కృష్ణుడు ఉన్నాడు, కౌరవులకి ఉన్నాడు, పాండవులకి ఉన్నాడు ఒకే యుద్ధ భూమిలో. రక్షణ ఎవరికి వచ్చింది అంటే పాండవులకు వచ్చింది, కౌరవులకి రాలేదు కదా. ఇచ్చామృత్యం ఉన్నటువంటి భీష్ముడికే రక్షణ రాలే, ఎందుకంటే కృష్ణుడికి ఎదురుకుండా నిలుస్తున్నాడు, కృష్ణుడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అంచేత ప్రశ్న, సాయిని మీరు ఎలా పూజించాలి అనేటటువంటి దానికి మీరు గుర్తుంచుకోండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ మీ కార్యక్రమాలలో సాయిని కూడా కలుపుకుంటూ ఉండండి. ప్రతి కార్యక్రమంలోనూ సాయిని కలుపుకుంటూ ఉండండి. పాయింట్ అర్థమవుతుంది కదా? అది ఎలా కలుపుకుంటాం అన్న దానికి ఏంటంటే, మనం ఏం చెప్పాం, మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, మీరు సాయి టెంపుల్కి వస్తున్నప్పుడు మిమ్మల్ని ఏం చేయమని చెప్పాను, గుర్తుందా మీకు? చేస్తున్నారు? అది మొహమాట పడకండి. వాడు సినిమా పాటలు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మీరు సాయి సాయి అంటూ నడవటానికి సిగ్గుపడితే మీకు సాయి మీద భక్తి ఉన్నట్ట లేనట్ట? మీరు సిగ్గుపడ్డారు అనుకోండి, దేవాలయానికి వస్తున్నారు సాయి దగ్గరికి. సాయి దగ్గరికి మేము వెళ్తున్నాము, వాడు ఏదో పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వస్తారు. నేనేం చెప్పాను, మీరు కబుర్లు చెప్పుకుంటూ రాకండి, ఏం చేసుకుంటూ రావాలి, చేసుకోండి. అది ఎప్పుడు ఆ మార్పు మీ జీవితంలో వస్తే కానీ నేను చెప్పిన లాభాలు మీకు రావు, వింటే రావు. కానీ ఇది మీకు తెలియక కనుక చెప్తున్నా. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హార్ట్ ట్రబుల్స్ ఉన్నవాళ్ళని ఏం చెప్పాను నేను, మీరు నడుచుకుంటూ ఇక్కడికి రండి, సాయి టెంపుల్కి రండి. 4-4 కిలోమీటర్లు 20-20 కిలోమీటర్లు నడుచుకుంటూ రోడ్డు మీద హైవే మీద వెళ్తే పొగలు దూరుతాయి మీకు. ఏం పొగలు? కార్లు వాటి యొక్క పొగలు దూరుతాయి. సాయిని చేసుకుంటే వాతావరణం శుద్ధమవుతుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేసుకోండి, 2 గంటల పాటు 2 గంటలు హైవేలో తిరగటం కంటే ఇక్కడ ప్రదక్షిణలు చేసుకోవటం ఇంపార్టెంట్ కదా. మీరు ఎన్ని ప్రదక్షిణలు చేసుకుంటారో మీకు అన్ని లాభాలు వస్తాయన్నది గుర్తుంచుకోండి. మీరు ప్రదక్షిణలు చేయటం మానేశారు. మీరు యాని కానిచ పాపాన్ని జాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. మీరు ప్రదక్షిణ చేసుకుంటే మీ పాపాలు నశిస్తాయి. వాకింగ్ చేసుకుంటే పాపాల మీద ఆ వాకింగ్కి ఎఫెక్ట్ ఉండదు. ఈక్వేషన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాకు సైన్స్ తెలుసు, బయోకెమిస్ట్రీ తెలుసు, మెడిసిన్ తెలుసు. ఇంకా ఇది నేను చెప్పేది విషయం తెలియనటువంటి వాడు చెప్తున్నది కాదు, విషయం బాగా అర్థం చేసుకుంటున్నటువంటి వాడు చెప్పినటువంటి విషయాలు. పూర్వకాలంలో అయితే పొద్దున్న సాయంత్రం మనుషులు దేవాలయానికి వచ్చేవాళ్ళు, ప్రదక్షిణ చేసుకుంటూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి. అంతేత వాళ్ళ పూర్వజన్మ పాపాలు ఏవైనా ఉంటే చిన్న చిన్నగా కడిగిస్తూ ఉండేవి, కష్టాలు తక్కువ వచ్చి. ఇప్పుడు అసలు మనం ప్రదక్షిణలు చేయడానికే టైం లేదు, 3 సార్లు చేశాను చాలంటారు, అసలు 1 సారి చేశాను చాలంటారు. సరిపోదమ్మా మనం చేసేటటువంటి పాపాలకి. ప్లస్ మనం ఉన్నటువంటి పాపమయ వాతావరణానికి మనం చేయక్కర్లే, పక్కవాడు చేసినా నీకు వస్తుంది. ప్యాసివ్ స్మోకింగ్ అని ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి విషయం డాక్టర్లు కనిపెట్టారు. స్మోకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులలో ఆన్ ది యావరేజ్ 10 ఏళ్ల వయస్సు తగ్గిపోతుంది. అంటే 60 ఏళ్ళకి చచ్చిపోవలసినటువంటి వాడు సిగరెట్ తాగకపోయినా, సిగరెట్ తాగే ప్రబుద్ధుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కనుక వాళ్ళ కుటుంబ సభ్యులందరి వయస్సు కూడా 10 ఏళ్ళు తగ్గిపోతుంది. అయినా సిగరెట్లు తాగుతున్నాగా చెప్పినా మేము ఏం చేస్తామండి? మనస్సులో ఇంకోటి చెప్పాడు, అది నరాలు జివ్వమని లాగిస్తాయి వాడు సిగరెట్ తాకపోతే. అంతే, మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు, నేను సిగరెట్ తాగుతాను. వాటన్నిటికీ ప్రత్యామ్నాయంగా సాయి ఇచ్చింది ధూని, ధూని చుట్టూ ప్రదక్షిణలు. సాయి చుట్టూ ప్రదక్షిణలు. ప్రదక్షిణ చాలా ఇంపార్టెంట్ పాపాలు పోవటానికి. కొంతమంది నాతో చాలా విచిత్రమైనటువంటి ఒక ప్రశ్న వేస్తారు, మాస్టర్ మేము పూజలు చేయటం లేదు, మేము యజ్ఞాలు చేయటం లేదు, దానివల్ల నాకు ఈ బాధ వచ్చిందేమో అని. దానివల్ల నీకు ఆ బాధ రాలేదు, పూజలు చేయకపోవటం వల్ల నీకు బాధలు రావు, కానీ బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక నువ్వు పూజలు చేస్తే ఆ బాధలు పోతాయి. పాయింట్ అర్థమవుతుందా మీకు? చాలామంది అంటారు మేము పూజలు చేయటం లేదు, మేము సాయం నమ్మటం లేదు, మేము దానివల్ల మాకు కష్టాలు వచ్చాయేమో. దానివల్ల మీకు కష్టాలు రావటం లేదు, కష్టాలు మీకు ఎందుకు వచ్చాయంటే వచ్చాయి కనుక, మీ పూర్వజన్మ ప్రారంభంలో వచ్చాయి కష్టాలు. ఇది చేస్తే ఆ ప్రారంభం పోతుంది కనుక కష్టాలు పోతాయి. చెయ్యకపోవటం వల్ల కష్టాలు రాలేదు అన్నది అర్థమైతే చెప్పగలిగానా నేను? మీకు అర్థమైనా నేను చెప్పింది? మీకు వచ్చే కష్టాలు, నేను సాయికి దండం పెట్టుకున్నాను వెళ్ళలేదు అందువల్ల కష్టాలు వచ్చింది, అందువల్ల రాలేదు. ఎందుకు కష్టాలు వచ్చాయంటే మన కర్మ అలా ఉంది, మనం అలాంటి పనులు చేసుకున్నాం. వెళ్తే కర్మ పోతుంది, కష్టాలు పోతాయి. అర్థమైందా? ఇంతటి ఎప్పుడు కూడా మీ మనస్సుల్లో ఆ భావం ఉంచుకోకండి, మేము మంచి పని చేయలేదు, మేము భగవంతుడు పనికి సహకరించలేదు, అందువల్ల మాకు కష్టాలు వచ్చాయి అనేది అనుకోకండి. దానివల్ల రాలేదు, మీ కష్టాలు ఇందువల్ల వచ్చాయంటే రాను వస్తుంది, నిప్పులో చేయి పెట్టాం కనుక కాదండి. పాయింట్ అర్థమవుతుందా? దానికి సొల్యూషన్ చెప్తున్నాను నేను మీకు. ప్రదక్షిణ మీరు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఋషులు పాప నివారణకి చెప్పిన ఒకే మార్గం చెప్పారు, ఇంకో మార్గం చెప్పలే. స్తోత్రాలు చదువుతాం మనం, యాని కానిజ పాపాన్ని జ్ఞాత అజ్ఞాత కృతాన్ని, తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఏ పాపాలు మేము చేసినా తాని సర్వాణి నశ్యంతి, అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. దేనివల్ల? ప్రదక్షిణాయాం పదే పదే. అంచేత మీ ఇంటికి సాయం తీసుకొచ్చినప్పుడు మీరు ప్రదక్షిణ చేసేటటువంటి లాభాలు గుడిలోకి వస్తే చేసేటటువంటి లాభాల కంటే కొంచెం ఎక్కువ, గ్యారంటీ. స్కూల్లో మాత్రమే చదివేటటువంటి కుర్రవాడికి మార్కులు ఎక్కువ పడతాయా? స్కూల్లో కూడా చదువుకున్న తర్వాత ఇంటి దగ్గర చదువుకున్న వాడికి మార్కులు ఎక్కువ వస్తాయా? చదువుకోవాలి కదా స్కూల్కి వెళ్ళినా. అంచేత సాయి టెంపుల్కి వచ్చి మీరు ప్రదక్షిణ చేస్తే వచ్చే ప్రదక్షిణల కంటే ఇక్కడున్నటువంటి సాయిని మీ ఇంటికి తీసుకెళ్లి అక్కడ ప్రదక్షిణ చేస్తే దేనికి ఎక్కువ లాభాలు వస్తాయో అర్థమైంది కదా. ప్లస్ లాభం ఏంటి? దానివల్ల మీ చుట్టుపక్కల కూడా వాతావరణం కరెక్ట్ అవుతుంది. నా కోరిక అది, నమ్మకం లేని వాళ్ళు చేయరు ఇది. నమ్మకం ఉన్నవాళ్ళు మీరు సాయిని అక్కడికి తీసుకెళ్లి ఆ వాతావరణం సృష్టించకపోతే ఇంకెవడు సృష్టిస్తాడు? సాయి ఏం చేయగలడు? తీసుకెళ్తే కదా. కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు నేను యుద్ధం చేయను అన్నాడు. యుద్ధం చేయకపోతే ఏం చేసేవాడు? కృష్ణుడు ఏం చేయగలడు? గీత చెప్పాడు, నాయన నువ్వు యుద్ధం చెయ్యాలి, నువ్వు ఇంట్లో కూర్చుంటే లాభం లేదు. కాదండి, భీష్ముడి మీద నేను బాణాలు ఎలా వేస్తాను, నా గురువు మీద నేను బాణాలు ఎలా వేస్తాను, నేను వేయను. ఇదే చేసి కదా గురు, నీకేది ఇష్టమైతే అది చెయ్యన్నాడు. బలవంతం చేయలే. ఇక్కడ కూడా నేను మిమ్మల్ని బలవంతం పెట్టడానికి రాలే, నేను చెప్పిన దాంట్లో ఉన్నటువంటి ఔచిత్యాన్ని గుర్తించండి. ఇదివరకు ఎప్పుడు అలా ఆవిడ చేయలేదండి. ఇదివరకు ఆవిడ ఫారెన్ వెళ్ళేవాడు కాదు. గాంధీ గారు ఫారెన్ వెళ్ళి వస్తే ఏం చేశారో తెలుసా? ప్రాశ్చిత్తం చేసుకోవాలి, నువ్వు సముద్రం దాటేవన్నారు. ఇప్పుడు ఫారెన్ వెళ్ళకపోతే ఒక ప్రాబ్లం. అర్థమైందా? అంటే ఇదివరకు ఏం జరిగిందో కాదు, ఔచిత్యాన్ని ఆలోచించండి. ఎందుకు ఇది చెప్తున్నానో ఆలోచించండి. ఇటువంటి కార్యక్రమాలకి ఇది నాంది అవ్వాలి. మన చూసి అందరూ నేర్చుకోవాలి. మరి నేర్చుకోవాలంటే మీరు కొంత టైం దీనికి కేటాయించాలి. సాయి భక్తులం మేము, మాకు సాయి అంటే ఇష్టం, మాకు టైం లేదండి. కొంపలు అంటుకుపోయాక నీకు టైం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా మీకు ఎప్పుడైనా ఎక్కడైనా బాంబు బ్లాస్ట్ అయిపోవచ్చు. మనం ఎక్కిన ట్రైనే బ్లాస్ట్ అవ్వచ్చు కదా, మనం ఎక్కిన ప్లేనే బ్లాస్ట్ అవ్వచ్చు కదా. మరి దాని ప్రొటెక్షన్ ఎలా వస్తుంది? మేము సాయి టెంపుల్కి వస్తామండి. సరే, మీ చుట్టుపక్కల వాళ్ళు సాయి భక్తులు కాదు, కానీ సాయి మీ ఇంటికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఐదుగురైనా వస్తారు కదా మీరు పిలిస్తే టెంపుల్కి రాని వాళ్ళు. మరి ఐదుగురికి మీరు సాయి యొక్క ప్రొటెక్షన్ ఇచ్చినట్టే కదా. ఇదంతా మీరు చెప్పక్కర్లే వాళ్ళకి. మేము మీకోసం ఎంత చేస్తున్నామని మీరు గొప్పలు చెప్పుకోకండి. మీరేం చేయరు చేసేది, అంటే మీరు చేసేది ఏంటంటే నేను చింత చేశానని. కానీ ఆ సాయికి కావలసినటువంటి ఆ వీలు కల్పజేయండి. కాస్త తలుపు తెరిచి ఆయన కాలు పెట్టనివ్వండి, తర్వాత ఆయన చేసుకునేవి ఆయన చేసుకుంటాడు, నువ్వు నేను చేసేదేవండి. నాకు చిన్నప్పుడు ఒక కథ చెప్పారు నాకు, అది ఎప్పుడు గుర్తుంటుంది నాకు. ఆఫ్రికన్ అడవుల్లో ఒకడు చిన్న స్కూల్ పెట్టుకుని మత ప్రచారం చేస్తున్నాడు, చిన్నపిల్లలకి పాఠాలు చెప్తున్నాడు. ఆయనకి ఏమొచ్చిందో ఏంటో అడిగి, ఆఫ్రికాలో అన్ని అడవులే కదా, అంతేత ఆయన ఏం ప్రశ్న వేశాడు అంటే, ఏమయ్యా ఇప్పుడు సడన్గా పెద్ద పులి వచ్చిందనుకో ఏం చేస్తారు? ఎవడు జవాబు, చిన్నపిల్లలు కదా, ఎవడు జవాబు చెప్పలేదు. ఒకడు నేను చెప్తానన్నట్ట, శబాస్ చెప్పన్నట్ట, నేను చేసేది ఏముంది సార్, చేసేది ఏదో పెద్ద పులి చేస్తుంది. అంటే మీరు చేసేది ఏముంది, చేసేదేదో సాయియే చేస్తాడు, కానీ రానివ్వాలి కదా, అర్థమైందా? అంచేత మా ఇంటికి ఒకసారి పిలిచామండి, రెండోసారి పిలవము. రెండోసారి పిలవచ్చా? రోజు పిలుచుకోవచ్చు కదా. పాయింట్ అర్థమవుతుందా? కొంచెం మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. సాయిని ఇంటింటికి తీసుకెళ్లే పథకం ఒకటి వేసుకోండి మీరు. ఇంటింటా సాయి వెళ్లే పథకం, ఊరూరా సాయి వెళ్లే పథకం, చివరికి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకేదంటే, ఈనాటి దేశకాల పరిస్థితుల్లో మనుషులు చేయి దాటిపోయింది, కంట్రోల్ చేయలేమమ్మా. ఎంత అరాచకత్వం వచ్చేసింది అంటే, ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కంట్రోల్ చేయలేము. ఇంకా దైవీ శక్తి మాత్రమే కంట్రోల్ చేయగలదు. పిలిస్తే పలికేటటువంటి దైవీ శక్తి సాయి అని అర్థమైపోయి ఉంటుంది మీకు ఈ కాలంలో. అంచేత ట్రెండ్ బట్టి మీరు చూడాలి, దేనికి ఓటు వేయాలి అంటే, గెలిచేవాడికి ఓటేస్తే మనకి లాభం. నేను కూడా ఓటేసానయ్యా, నా పని చేయొచ్చు అని అడగొచ్చు, అర్థమైందా? లేకపోతే నాకు ఆయన గడ్డం నచ్చలేదండి, ఆయన కాలు పెట్టే విధానం నచ్చలేదండి అంటే మరి కష్టాలు. పాయింట్ అర్థమైంది కదా? ఈ యాంగిల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు ఎప్పుడు గుడికి వచ్చినా కూడా కొంచెం సాయి నామం పక్కనున్న వాడికి వినిపించేటట్టు చేసుకుంటూ రండి. ఇంకేమీ ఆలోచించకండి. పరీక్షకు వెళ్ళేటటువంటి పిల్లవాడు కబులు చెప్పుకుంటూ వెళ్తారా, పరీక్ష గురించి ఆలోచించుకుంటూ వెళ్తారా కదా? అలాగా మనం సాయి గుడికి వస్తున్నప్పుడు సాయి గురించి ఆలోచిద్దాం, ఎక్కువ లాభం వస్తుంది మీకు. ఇక్కడికి వచ్చాక కూడా మనసులో ఏదో పెట్టుకు దండం పెడితే, రామకృష్ణ పరమహంస రాణి రాష్మీదేవి కథ తెలుసు కదా మీకు. రామకృష్ణ పరమహంస పూజలు చేస్తున్నాడు పూజారిగా కలకత్తాలో కాళికామాత దేవాలయంలో. అదే కాంప్లెక్స్లో ఇంకా 5-6 గుళ్ళు ఉన్నాయి, అక్కడ పూజారులు ఉన్నారు, వాళ్ళు పూజలు చేస్తున్నారు. ఈ రామకృష్ణ పరమహంస చేసే పూజలతో వాళ్ళకి పిచ్చెక్కిపోయింది. ఈయన ఎప్పుడు చేస్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలీదు. అమ్మకి పువ్వు పెట్టబోయి తన నెత్తి మీద వేసేసుకుంటాడు, అమ్మకి ప్రసాదం పెట్టబోయి తన తినేస్తాడు. వీళ్ళకి ఒళ్ళు మండిపోయింది. ఎవరికి? మిగతా పూజారులకి. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు జమీందారునికి, ఏంటండి ఆ వెర్రి పూజలు, పద్ధతిగా ఏం చేయటం లేదు, ఏం చేస్తున్నాడో మాకు అర్థం అవటం లేదు, ఆయన తీసేయండి అని. ఇప్పుడు మనకి రామకృష్ణ పరమహంస తెలుసా పద్ధతిగా పూజ చేయనటువంటి వ్యక్తి, లేకపోతే అక్కడ పద్ధతిగా పూజలు చేస్తూ శాస్త్రవృత్తంగా చేస్తున్న పూజారుల గురించి తెలుసా మీకు? ఇప్పుడు తెలుసా రామకృష్ణ పరమహంస ఏ పూజారి పూజలు చేశాడు? ఒక్కడి పేరు తెలుసా మీకు? ఎవరి పేరు తెలుసు? ఎందుకు పద్ధతిగా పూజ చేయలేదు, ప్రేమతో పూజ చేశాడు. పాయింట్ అర్థమవుతున్నా? ఎందుకు చెప్తున్నాను ఇది? ఈ పూజా విధానంలో మీరు ఎంత పద్ధతిగా చేశారు దాని గురించి వరి కాకండి, సాయికి తగిన మర్యాదలు జరుగుతున్నాయా లేదా దాని గురించి వరి కాకండి. మీరు ఏ ఉద్దేశంతో దాన్ని తీసుకెళ్తున్నారో అర్థమైంది కదా. సాయి ప్రపంచము చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది అని మాకు అర్థమవుతోంది, దాన్ని నివారించేటటువంటి శక్తి మాకు లేదు, మమ్మల్ని మేము మార్చుకునే శక్తే మాకు లేదు. తెలుసు సిగరెట్ తాగకూడదని అయినా తాగుతూనే ఉన్నారు. ఇందాక నేను చెప్పాను కదా, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ హెల్త్, అది తాగితే క్యాన్సర్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అని అందరూ చెప్తూనే ఉంటారు. అందరూ సిగరెట్లు కొనుక్కొని తాగుతూనే ఉంటారు. మరి బుద్ధి ఉన్న వాళ్ళు అనుకోవాలా, బుద్ధి లేని వాళ్ళు అనుకోవాలా? వాళ్ళని బలహీనులు అనుకోవాలి. అంతే, మంచి పని చేయటానికి ఓ వెధవ పని మానటానికి కూడా శక్తిహీనులం మనం. మనం ఏం చేస్తాం? అందుకని ఏం చెప్తున్నాం, మాకు మంచి చేయాలని ఉంది, శక్తి లేదు, నువ్వు రా మార్చు మమ్మల్ని. పంట అర్థమైందా? ఎందుకు తీసుకెళ్ళమంటున్నాను? శక్తి ఉన్నా దైవీశక్తి మనకి అనవసరం అనం కదా. నాకు శక్తి ఉంది, నేను కావలసినట్టు చేయగలనన్నా దైవీశక్తి కావాలి కదా. చేత మీకు శక్తి ఉన్నా లేకపోయినా సాయిని ఇంటింటికి తీసుకెళ్ళండి. ఇంటింటికి తీసుకెళ్ళటంతో పాటు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు కూడా చేసుకోండి. ఎక్కడ ప్రదక్షిణలు జరుగుతాయో అక్కడ దైవీశక్తి ఉంటుంది అన్నది అర్థం చేసుకోండి. ఈరోజు నాకు మీకు అది చెప్పే టైం లేదు, కానీ నేను ఇక్కడ కార్యకర్తల్ని అడిగాను, ఇక్కడున్న మనవాళ్ళని కూడా అడిగాను. మీకు ఎప్పుడైనా టైం ఉంటే 4-5 రోజుల పాటు సాయి చరిత్ర ఎలా చదువుకోవాలో అనేటటువంటి క్యాంపు పెట్టుకోండి. సాయి చరిత్ర ఎలా చదువుకోవాలో మీకు తెలియటమే మీకు సాయి చరిత్ర. మీ కోరికలు తీర్చుకోవటానికి తీస్తున్నారు, తప్పు కాదు. సాయి అన్నాడు నన్ను అడగటానికి వచ్చేవాళ్ళు రాణి అని, తెలుసు కదా సంఘటన. ఆ శ్యామ ఆవిడో సాయిని అడగకండి అంటే సాయి ఏమన్నాడు, ఇచ్చేది నేనయ్యా, తీసుకునేది వాడు, మధ్య నువ్వెవడు అన్నాడు. ఆయన కోరికలు తీరుస్తానంటే నేనవండి మధ్యన. మీరు ఖచ్చితంగా మీ కోరికలు తీర్చుకోవటానికి సాయి మీద ఆధారపడండి. కానీ ఇంకా ఎక్కువ లాభాలు కావాలి అంటే సాయి పారాయణకి ఓ విశేషమైనటువంటి మానసిక స్థితి కావాలి. అది మీకు ఇంటి దగ్గర కూర్చుంటే రాదు. పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తాం, ఇంటి దగ్గర కూర్చుంటే చదవలేరనా? చదివినా కూడా స్కూల్లో పద్ధతిగా చెప్పేటటువంటి విషయాలు మీరు ఇంట్లో ఎంత గొప్పగా చెప్పినా రావు. అందుకే కదా చిన్నపిల్లలు ఏడుస్తున్నా ఇచ్చేస్తున్నా స్కూల్కి పంపిస్తున్నా. దానికి మీరు ఎప్పుడో మీ వీలు చూసుకుని ఒక 5 రోజుల పాటు క్యాంపు పెట్టుకుంటే నేను కూడా 5 రోజుల పాటు మీతో ఉండి అసలు సాయి చరిత్ర ఎలా చదవాలో చెప్తాను నేను. అప్పుడు మీరేం చేయొచ్చు, దానికి నాందిగా మీరు సాయిని తీసుకెళ్ళినప్పుడు సాయి భజనలు ఎలాగో చేస్తారు కదా, దాంతోపాటు ఒక అధ్యాయం సాయి చరిత్ర చదువుకోండి. అందరూ పైకి చదవండి. ఒక అధ్యాయమే కదా, ఏ అధ్యాయం 2-3 పేజీల కంటే ఎక్కువ లేదు. ఇంత సాయి తీసుకెళ్ళినప్పుడు భజనలతో పాటు సాయి చరిత్ర ఒక అధ్యాయం కూడా చదివేటట్టు చూసుకోండి. పైకి చదవండి అందరూ. అందరూ ఓ పుస్తకం పెట్టుకోండి. మీరేం పుస్తకం సాయి చరిత్ర చదువుతున్నారు? భరద్వాజ మాస్టర్. మీకు ఏం చదివినా ఒకటే. మీరు ఇది ముందు నేను ఎందుకన్నానంటే మీరు ఏం చదువుతున్నారో అదే కొనసాగించండి. ఇప్పుడు నేను ఏదో చెప్పాను అనుకోండి, నాకు నోటుకు వచ్చిన పేరు చెప్తా, అన్ని పేర్లు చెప్పలేను కదా. అంటే మాస్టర్ ఇదే చదవమన్నారు. సాయి చరిత్ర మీరు దేనికి అలవాటు పడి ఉంటే అదే చదవండి. మీరు ఎవరింటికి తీసుకెళ్తున్నారో వాళ్ళకి ఏ పుస్తకం అలవాటు అవుతే ఆ పుస్తకం నుంచే చదవండి. చెప్పింది అర్థమవుతుంది? లేకపోతే అక్కడ చిన్న చిన్నగా దూరాలు వస్తాయి. సాయి చరిత్ర ఏ పుస్తకం చదివితే ఉంది, చదివేదా సాయియే కదా. ఇంకా తా చిన్న చిన్న తప్పులు చేస్తాం మనం. అక్కడ మీరేమనుకుంటారు, మాస్టర్ ఆ పుస్తకం చదవమన్నారు కదా అదే చదవాలి. సాయి చరిత్ర చదవమన్నా నేను, ఆ పుస్తకాల నుంచి చదువుతారో ఏ పుస్తకాల నుంచి చదువుతారో అలవాటు చేసుకోండి. మీలో నా మాటల మీద విశ్వాసం ఉండి మీ జీవితాలు మారుతాయి. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక అధ్యాయమైనా కనీసం చదువుకోండి. కనీసం అన్నా నేను. మాస్టర్ ఒక అధ్యాయం చదువుకోమన్నారు, ఇంకేం చదవను అనకండి. వీలవుతే సాప్తాహిక పారాయణి చేసుకోండి. కానీ ఇవాళ నేను మీకు ఇచ్చేటటువంటిది 2 చెప్తున్నాను నేను కార్యక్రమాలు. ఇంటింట సాయి వస్తాడు, మీ ఇంటికి వస్తున్నాడా అని క్వశ్చన్ వేయండి. సాయి రెడీ రావటానికి. 2వది ఏం చెప్పాను, సాయి చరిత్ర పారాయణకి ఒక సప్తాహం పెట్టుకోండి. మీరు సామూహికంగా ఓ 1000 పారాయణలు చేస్తామను, 100 పారాయణలు చేస్తామను, ఓ 100 మంది కలిసి మేము ఇక్కడ 108 సార్లు సాయి చరిత్ర చదువుకుంటాం. చదువుకోండి. ఆ వారంలో నేను వస్తాను మీ దగ్గరికి. మీరు ఏ అధ్యాయాలు చదువుతున్నారో ఆ అధ్యాయాలు మీ జీవితంలో ఎలా ప్రభావం చూపిస్తాయో చెప్తాను నేను, సరేనా? కానీ ఉండండి మాస్టర్, ఆలోచించి ఈ సంవత్సరం ఏమో ఇది ఉంది, ఆ సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత చెప్తామండి ఎప్పుడు కావాలో. అప్పుడు నేను ఉంటాను ఉండను, మీరు ఉంటారు ఉండరు. ఎప్పుడు పెట్టుకోవాలి? టెక్నికల్గా మా వాళ్ళకి నేనేం చెప్తాను తెలుసా, ఇప్పుడు సాయి పారాయణ మొదలెట్టుకున్నాను కానీ ఇవాళ నుంచి మొదలెట్టండి అంట. మరి ఇక్కడ నేను చెప్పే స్థితిలో లేను కదా. అయితే ఏం చేయాలో మీరు నిర్ణయించుకోండి. కానీ తొందరగా పెట్టుకోండి. సాయి సప్తాహ పారాయణ ఒకటి, సామూహిక సప్తాహ పారాయణ. అదే ఆంధ్ర స్టేట్ మొత్తం తెలిసేటట్టు చేయండి. ఎవరు వస్తారు ఎవరు రారు అది సాయి చూసుకుంటాడు. సాయి పిలుపని మీకు తెలుసు కదా, కానీ మీరు నిర్ణయించుకోండి ఎవరు రావాలో. అందరికీ చెప్పండి మేము ఇలాగా సాప్తాహిక పారాయణ పెట్టుకుంటున్నాం, వస్తున్న వాళ్ళు వచ్చేయండి. వసతి కల్పించగలిగే వాళ్ళకి వసతి కల్పించండి. కానీ ఎంసెట్ పరీక్షలు రాయటానికి చాలా ఉళ్ళబట్టి చాలామంది మనుషులు వస్తారు. ఒకే చోటకి రావాలి కదా వాళ్ళు. వాళ్ళకి వసతి ఎవరిస్తున్నారు? ఎంసెట్ పరీక్ష నిర్వాహకులు, మీరు పరీక్ష రాయండి. మా భాగ్యము మీరు పరీక్ష రాయటానికి. అంతేత మీకు 5-స్టార్ హోటల్లో రూమ్ ఇస్తాం, ఏసీ రూమ్లో మీరు పడుకోండి. మీరు ఎప్పుడో నిద్రలేసినప్పుడు ఒకసారి వచ్చి పరీక్ష రాయండి అంటా. వసతి ఎవరు కల్పిస్తున్నారు వాళ్ళకి కదా. అంచేత మీరు సాప్తాహిక పారాయణ ఇక్కడ జరుగుతుంది, మీరు ఇక్కడికి వచ్చి ఫలానా ఫలానా టైమింగ్స్లో పొద్దున్న 3 గంటలు సాయంత్రం 3 గంటలు పారాయణ చేస్తాము, అందరూ రండి. వసతి ఎవరు చూసుకోవాలి? మీరు ఏదైనా చూస్తే ఎంతమందికి చూడగలరు? మీరు ఎంత గొప్పవాడైనా, ఎంత కోటీశ్వరుడైనా ఎంతమందికి చూడగలరు వసతి? పాయింట్ అర్థమైందా? మరి మేము వసతి కల్పిస్తాం మాస్టారు అంటే వద్దంటానా? మీరు వసతి కల్పిస్తే తప్ప. మరి ఎలాంటి వాళ్ళకి వసతి కల్పించాలి మీరు? వీలుండి భక్తి ఉంది. చాలామందికి ఇప్పుడున్న దేశకాల పరిస్థితుల్లో అంత ధనం ఏం లేదు 7 రోజులు ఇంకో ఇంటికి వెళ్ళి ఇంకో ఊరు వెళ్ళిపోయి ఉండటానికి. అర్థమవుతుందా ఏం చెప్పానో? ఇంతకీ నేనేం చెప్పానో మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. మీరు వసతి కల్పించినా వసతి కల్పించకపోయినా అతి త్వరలో సాప్తాహిక సాయి పారాయణ సమారోహం ఒకటి ఒక ఉత్సవంగా జరుపుకోండి. దానికి ఇది కేంద్ర బిందువు అవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి మీరు దానికి ప్లాన్ వేయండి. సరేనా? ఇది మనం చేసి అందులో ఎప్పుడైనా వీలవుతే, మీరు చేసేటటువంటి టైం నాకు కనీసం 15 రోజుల ముందు తెలిస్తే నేను కూడా 7 రోజులు వసతి కల్పించుకుని ఈ చుట్టుపక్కలే ఉండటానికి చేసుకుంటూ నా పనులు చేసుకుంటూ నా ఆశ్రమం పనులు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మీకు 2